అలా ఎక్కడికక్కడ చావు దెబ్బలు తినేసి జరాసంధుడు నడుము విరిగిపోయింది, బాబోయ్ ఇక యుద్ధం వద్దు అని గుర్రమెక్కి పారిపోయాడు. శిశుపాలుడు పారిపోయాడు, దంతవక్తుడు పారిపోయాడు, అందరూ పారిపోతున్నారట. ఇలా పారిపోతూ ఉండగా జరాసంధుడికి అనుమానం వచ్చింది. ఒరే మనందరం పారిపోతున్నాం, పెళ్లి కొడుకు పారిపోయాడా, కొంపదీసివాడికి దద్దరం పెట్టాలా అన్నట్ట. చూస్తే పక్కనే శిశుపాలుడు కూడా వస్తున్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, పగతుర్ర చేతిలో పడక ప్రాణము తోడుతో ఉన్నవాడి, ఒరే నువ్వు బతికే ఉన్నావుట్రా అన్నాడు. శత్రువుల చేతిలో చచ్చిపోయావేమో అనుకున్నాం, ఎక్కడికెక్కడ చావు దెబ్బలు తగిలి ప్రాణం పోతున్న స్థితిలో నిన్ను రక్షించలేకపోయాం, శత్రువు చేతిలో పడక ప్రాణంతో ఉన్నావా అంటే వీడు వెంటనే ఏడుస్తూ అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా అన్నట్ట. చా మా ఉద్దేశం అది కాదు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయామో తెలియటం లేదు, నాకే నడుము విరిగినంత పని అయ్యింది, కొంతమందికి ముక్కులు లేవు, కొందరికి కళ్ళు లేవు, ఈ స్థితిలో మా ప్రాణం మేమే రక్షించుకోలేకపోయాం, అందువల్ల మేము నువ్వు ఉన్నావా లేదా అని అడిగాం, సానుభూతితో అడిగాం అనగానే వీడు ఏడవడం మొదలెట్టాట. మామూలు ఏడుపు కాదండి బాబు, ఆ పూట వాడు ఏడ్చాడు. నిజం చెప్పాలంటే వాడు చచ్చిపోయినప్పుడు కూడా వాడు అంతలా ఏడవడం అనమాట. అలా ఏడుస్తూ ఉంటే పాపం జరాసంధుడు వచ్చి కన్నీళ్లు తుడిచి, ఎందుకే ఏడుస్తావు, బ్రతుకవచ్చు వడల ప్రాణం బులుండిన బ్రతుకు కలిగనే నీ భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు, వగవ వలదు చైద్యా వగవ వలదు. శరీరంలో ప్రాణం ఉంటే ఎలా అయినా బతకచ్చు, ఒంట్లో బతుకుందనుకోండి, మన ప్రాణం మనకి దక్కితే అసలంటూ మనం బతికుంటే ఆ తర్వాత మనం బచ్చలాకు కోసుకు బతకచ్చు. గుంటూరు వీధుల్లోకి వెడితే ఎవరో పుణ్యాత్ములు ఇంత వెయ్యిపోతారా, ఆ మాత్రం తిని బతకలేకపోతామా, మనం బతికాము సంతోషించు. బతికితే ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఏం లోకంలో ఆడపిల్లలకు లోటు ఏమన్నది, బోహోలేడు అంతమంది పిల్లలు ఇంకా ఉన్నారు. కాబట్టి మనం బ్రతకాలి ఏదో రకంగా. మనం బ్రతికితే భార్య వస్తుంది, నువ్వు బతికావు నీ భార్య సంగతి దయ్యానికి తెలుసు, నువ్వు బాధపడకు నాయనా, ఒక భార్య కాదు ఇంకో భార్య వస్తుంది, పోతే శరీరం రాదు కదా అనగానే వాడు భార్య వస్తుంది కానీ రుక్మిణి రాదు కదా అన్నట్టు. మళ్ళీ రుక్మిణి లాంటి అందగత్య దొరకదు కదా, ఆవిడ ఎలా మర్చిపోనంటే ఓ అని పిచ్చాడా ఇంకా రుక్మిణి అంటే ఏమిట్రా, ఆవిడికి నీకు రుణం తీరిపోయింది, ఇప్పుడు కృష్ణుడి భార్య ఇంకా పరస్త్రీ అయిపోయింది, ఒరే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకో 1000 జన్మలు తపస్సు చేసినా అటువంటి భార్య పోతే దొరకదురా, వస్తేనే వచ్చినట్టు లెక్క. మన కర్మ ఇంతే, మనకి రోజులు బాలేవు. తమకు కాలము మంచిదైన మరలన్ త్రైలోక్య విఖ్యాత విక్రములను గెలిచిరి యాదవుల్ హరిభుజ గర్వంబునన్. మనం 3 లోకాలను జయించాం. ఇటువంటి వీరుల్ని మనల్ని ఇవాళ యాదవులు సామాన్యులు కృష్ణుడి అనుగ్రహంతో జయించారు. అంటే మనకి కాలం బాలేదు, రేపెప్పుడో మనకి రోజులు బాగుంటాయి, మళ్ళీ వాళ్ళని జయిస్తామేమో. అంతటికీ మూల కారణం కాలము. ఈ దేహధారి స్వతంత్రుడు కాడు, ఈశ్వరుడి చేతిలో కీలుబొమ్మ. నేను 17 మార్లు కృష్ణుడి మీదకి దండయాత్రకు వెళ్ళాను, 17 సార్లు ఓడిపోయి చావు దెబ్బలు తిన్నాను, ఈ బలరాముడు నన్ను వదిలేస్తే అతి కష్టం మీద బతికాను, 18 మారు వెళ్ళాను, వాళ్ళని చుట్టుముట్టాను, వాళ్ళని కొండ మీద పెట్టి తగలబెట్టాననుకున్నాను, వాళ్ళు బతికారు, నేను 18 మారు జయించినందుకు ఆనందం పొందలేదు, 17 సార్లు ఓడిపోయినందుకు ఏడవలేదు, ఇప్పుడు ఓడిపోయినందుకు కూడా ఏడవను. ఈ ఓడడం, ఈ నెగ్గడం, పుట్టడం, చావడం ఇదంతా ఈశ్వరాధీనం. మనం తోలుబొమ్మలు లాంటి వాళ్ళం. ఈ తోలుబొమ్మల్ని కీలుబొమ్మలు ఆడించినట్టుగా ఆడించే ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని బట్టి నడుచుకుందాం అని ధైర్యం చెప్పి ఓదార్చి తీసుకుపోతే వాడు ఆలికోల్పడిన వాని క్రియ అన్నారు పోతన గారు. చచ్చిపోతే ఇష్టురాలైన భార్య చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తూ పోయాట పాపవాడు, సంవత్సరం దాకా కోలుకోలేకపోయాడు వాడు. ఎందుకంటే ఎప్పుడు రుక్మిణే కళ్ళ ముందు కనపడేదిట, ఇంకా సేపట్లో తాళి కట్టే ముందు ఎత్తుకుపోయాడో, తాళి కట్టే ముందు ఎత్తుకుపోయాడో అని పాపవాడికి వాడే, ఇంతకంటే నా పాడి కట్టండి రా అని వాటి పాపవాడు అంటే అంత బాధపడ్డాడు అనమాట వాడు. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారో లేదో, ఇక్కడ రుక్మిణీదేవి పెద్దన్న గారు రుక్మి మాత్రం వాడు పళ్ళు పటపట కొరికి ఏమేమి జరాసంధాదుల్ని జయించి ఈ కృష్ణుడు నా చెల్లెల్ని పట్టుకుపోతాడా, నేను ఎటువంటి పరాక్రమం కలిగిన వాడిని, ఈ గొల్లవాడు ఒకడొచ్చి నా చెల్లెల్ని ఎత్తుకుపోతాడా అన్నట్టు వాడు. బల్లిదు నన్ను భీష్మజన్న పాల కుమారకు పిన్న చేసి ఈ గొల్లడు పోయిడిన్ రథము కూడగదోలుము, తేజసోల్ల సద్భల్ల పరంపరం బ్రతుకు వృచ్చద అన్నాడు. ఓ సారథి రథం తీసుకురా, ఆ రథమెక్కి ఇప్పుడే ధనుస్సు ఆయుధాలు పుచ్చుకుని
మనం మహావేగంగా కృష్ణుడి వెంటబడదాం. కృష్ణుడు ఎక్కడికెళ్ళినా వాడిని అడ్డదారిలో వెళ్ళి కలుసుకుందాం. ఇక్కడ జరాసంధాదులతో యుద్ధం జరుగుతున్న మార్గంలో వెడితే మనకి యాదవులతో తగాదా వస్తుంది. అలా తగాదా పడే మార్గంలో కాకుండా వేరే మార్గంలో అడ్డదారిలో కృష్ణుడున్న తోటికి మన రథాన్ని తోలు. ఈ గొల్లవాడొకడు మహాపరాక్రమవంతుణ్ణి, భీష్మకుమారకుణ్ణి, పెద్దవాణ్ణి, రుక్మి అని పేరు కలిగిన నన్ను ఏమాత్రం లెక్క చెయ్యక నా చెల్లెల్ని పట్టుకుపోతాడా? ఇవాళ వీడిని బాణాగ్రిజ్వాలతో నాశనం చేస్తాను. నా బాణాలతో వాడి శరీరాన్ని ముక్కల ముక్కల కింద తరిగేస్తాను. నా చెల్లెల్ని వెనక్కి తీసుకొస్తాను. మళ్ళీ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను కృష్ణుణ్ణి జయించి కాని కుండిన నగరంలో అడుగు పెట్టనని శపథం చేసేట్టు వాడు. ఇలా శపథం చేసి రథం తోలుకొని మహావేగంగా షార్ట్ కట్లో కృష్ణుడు ఉన్న తోటికి పోయాడు. ఇంకా వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణుడి కేసి మళ్ళీ ఇలా చూస్తుంది ఈవిడ. మళ్ళీ వెనకాతల టప 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 గుర్రాల శబ్దం వినబడింది. మళ్ళీ ఇటు చూస్తే ఈసారి అన్నగారు వస్తున్నాడు. వణికిపోయింది ఈవిడ మళ్ళీని. ఇదేమిట్రా బాబు, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అనుకుందిట. ఈలోపు ఏం చేశాడు రుక్మి? ఏయ్ కృష్ణ ఆగు, ఎక్కడికి పోతావు? నువ్వు సైన్యంతో వచ్చి మా జరాసంధాదుల్ని బలరామాదుల ద్వారా యుద్ధంలో ఓడించవచ్చు, కానీ నేను ఒక్కడిని చాలా అసహాయ సూర్యుణ్ణి. ఇవాళ నీ అంతం చూడ్డానికి వచ్చిన యమధర్మరాజు గారిని అసలు నువ్వెవడవరా? వెన్నముచ్చ, ఆగు ఆగు అని మూడు బాణములతో శ్రీకృష్ణుడి యొక్క నుదుటి మీద కొట్టాట. మూడు బాణములు వరసగా మూడు నామాల్లాగా తగిలాయి. ఆ బాణాలు తగలగానే అవి పీకగానే ఎర్రగా నెత్తురు బయటకు వచ్చిందిట, కుంకం బొట్లలాగా. ఇలా మూడు బాణాలు కొట్టి ఆ తర్వాత ఏమన్నాడు? మా సరివాడవా మా పాపగొని పోవ, ఏ పాటి గలవాడవేది వంశమెందు జన్మించితి, వెక్కడ పెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవీవు మర్యాదలును లేవు, మాయగై కొనిగా నిమలయరావు, నిజ రూపమున శత్రు నివహంబుపై బోవు, వసుధేసుడవు కావు వావిలేదు. కృష్ణ కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవే నివిలయ కాల శిఖి శిఖా సమాన శతశిలి ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. ఏ కృష్ణ, నువ్వెవడో రాసలు మా అమ్మాయిని ఎత్తుకుపోవడానికి? నువ్వు మాతో సమానమైన వాడవా? మా అమ్మాయిని ఎత్తుకుపోతుండవు అన్నాడు. ఇందులో ఒక అర్థం ఏమిటి? మాతో సమానమైన వాడు ఎలా అవుతావు? నువ్వు మానవుడివి కాదని ఒక అర్థం. మా అంటే లక్ష్మి, మా సరివాడవా అంటే లక్ష్మికి సమానమైన వాడవా, లక్ష్మికి నువ్వే సరివాడవు అని అంతరార్థం అన్నమాట. అమ్మాయిని అందుకే తీసుకెడుతున్నావు అని రెండో అర్థం. ఏ పాటి గలవాడు? నీ పరాక్రమం ఎంత అంటే నీవు పరిమితులు లేనివాడివి అని ఒక అర్థం అన్నమాట. అసలు ఎక్కడ పుట్టావు అంటే నీకు జన్మ లేదు అని అర్థం అన్నమాట. ఎక్కడ పెరిగావు, ఎక్కడ పెరిగావు అది ఎవరికి తెలియదు. నీ యొక్క మర్యాద ఎవరికి తెలియదు అని అంతరార్థం. ఎందు జన్మించితి, ఎక్కడ పుట్టితి, వెయ్యది నడవడి, అసలు నీ ప్రవర్తన ఏమిటన్నాడు. ఆయన ప్రవర్తన వేదాలకే తెలియదు అని అంతరార్థం అన్నమాట. అసలు నువ్వు మానహీనుడివి, గౌరవ మర్యాదలు లేనివాడి. పరమాత్ముడికి మానవం ఏమిటి, రాగం ఏమిటి, వాటికి అతీతుడు. నీకు ఈ లోక మర్యాదలు లేవని అర్ధరార్థం. వేదానికి అతీతుడివి కదా మరి నువ్వు, అంచేత నీకు మర్యాదలు అక్కర్లేదు. మాయ గయ్యుకొని గాని మలయరావు, మాయ లేకుండా రావు. నిజంగా యోగమాయ లేకుండా అవతరించడు. నిజరూపమున శత్రు నివహంబుపై పోవు, నీకు ఒక రూపం అంటూ లేదు, నీ రూపంతో శత్రువుల మీద గెళ్ళమన్నాడు. నిజంగానే ఆయనకు ఒక రూపం అంటూ లేదు కనుక అది వాడు అన్నది నిజమే అయ్యిందిట. వసుధేసుడవు కాదు, నువ్వు భూభర్తవి కాదు, రాజువు కాదు. నిజంగా రాజువు కాదు, బ్రాహ్మణుడు అసలు ఏదీ కాదు. ఆయన చెప్పకుండానే నిర్గుణుడివి అన్నాడు. వావి లేదు, ఆయనకి వరస ఏమిటి? జగద్గురువులకి వరసలుండవు అని అంతరార్థం. అంతా ఆయనే కనుక. నీవు మా అమ్మాయి నీ గుణరహితుండవు అంటే త్రిగుణాలకు అతీతుడమైన నిర్గుణుడివి. విడవకపోతే ఇప్పుడే అగ్నిజ్వాలల వంటి బాణములతో నిన్ను చీల్చి చెండాడతాను, నాశనం చేస్తాను అని పలికి మళ్ళీ బాణం ఎక్కువ పెడుతూ ఉంటే కృష్ణుడు తన ధనుస్సుతో వాడి ధనుస్సు విరగొట్టాడు. వాడు ఇంకో ధనుస్సు తీశాడు, అది విరగొట్టాడు. ఇంకో ధనుస్సు తీశాడు, దాన్ని విరగొట్టాడు. వాడు కత్తి తీశాడు, విరగొట్టాడు. గత తీశాడు, విరగొట్టాడు. పరిఘ తీశాడు, విరగొట్టాడు. వాడు ఎన్ని ఆయుధాలు తీసినా అన్నిటినీ కృష్ణుడు విరగొట్టి వాడు అమాంతంగా రథంలో నుంచి కత్తి తీసుకు కిందకు దూకుతూ ఉంటే వాడు గుర్రాలను చంపి, సారథిని చంపి, జెండా విరగొట్టి, చక్రాలు పడగొట్టి, వాడి చేతిలో ఉన్న కత్తి పడగొట్టి, అమాంతంగా తన రథంలో ఉన్న సునందం అనే కత్తిని తీసి 8 అడుగులు రథంలోంచి చెంగున లంఘించి అమాంతంగా వాడి మీదకి దూకి వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చి ఈ కత్తితో తల నరికేయబోయాడు. ఒక్క క్షణకాలంలో వాడి తల తెగిపోయేది. ఇంతలో ఎవరో వచ్చి చెయ్యి గట్టిగా పట్టేశారు. ఇంకెవరు? మరి ఆ రుక్మి యొక్క చెల్లెలు. చూస్తూ చూస్తూ వాళ్ళ అన్నగారు తలకాయ తెగిపోతుంటే ఊరుకుంటుందా? అందుకని ఆవిడ మహావేగంగా వచ్చి ఆ చెయ్యి గట్టిగా పట్టుకుందిట. పట్టుకుని ప్రభువు అంది, కన్నీళ్లు పెట్టేసుకుంది. అన్నయ్య అంటే ప్రేమ, వాడికి రుక్మిణి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అన్నగారిని తన భర్త గారు చంపుతున్నారనగానే ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని ఎంత ఏడ్చిందండి ఆవిడ. అదే చెప్తాను కదా, ఈ బంధాలు ఉన్నాయే అంత తేలిగ్గా పోవట.
నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయం పగలేకవో, సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం, నన్ను మన్నన చేసి కావు మనాథ నాథ దయానిధి, అనాథ నాథ దయానిధి, కళ్ళలేదని విన్న వింతుట కాదు వల్లభయీత నిన్ ప్రల్లదున్ తెగదూచితే నియు భాగ్యవంతులమైతిమి, ఏ మల్లుడయ్య ముకుందుడీశ్వరుడం సుమోదము చెందుమా, తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వరా, తల్లిదండ్రులు పుత్ర శోకము తాల్చి చిక్కుదురీశరా అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిత అంగంబుతో వినత శ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కళాపంబుతో కనుదోయింజడిగొన్న బాష్పములతో కన్యాల మంబు మృక్కిన రుక్మిన్ తెగవ్రేయబోక మగిడన్ కృష్ణుండు రోచిష్ణుడై.
ప్రభు ఇక్కడ నిజంగా పోతర్ గారు మూడు పద్యాలు రాశాడు, మూడు మూడు అత్యద్భుతం అన్నమాట. రుక్మిణి యొక్క ఆంతర్యం చూపించాడంతే. నీవు ఈశ్వరుడివి, అందరికీ అధిపతివి, దేవాధిదేవుడివి, సమస్త లోకాలకి నువ్వే ప్రభువి. అటువంటి నిన్ను గుర్తించలేక గ్రహించలేక పూర్వజన్మ పాపం వల్ల అజ్ఞానంలో పడి నీచ సాంగత్యం వల్ల ఇదంతా జరుగుతున్నది. నీచ సాంగత్యం, సాంగత్యం అందుకే ఉత్తమ సాంగత్యం ఉండాలి. మా వాడు నిజానికి మంచివాడు, కానీ నీచులైన శిశుపాలాదుల యొక్క స్నేహం వల్ల పాడైపోయాడు. అందుకే నిన్ను గ్రహించలేక మా అన్న ఇవాళ మహాపరాధం చేశాడు, నిన్ను తిట్టాడు, బాణాలతో కొట్టాడు. కానీ ప్రభు నన్ను మన్నించి నా ముఖం చూసి వాడిని విడిచిపెట్టింది ఆవిడ. నన్ను మన్నన చేసి కావుము, ఎందుకంటే నువ్వు అనాథనాథుడివి, దిక్కులేని వాళ్ళకి నువ్వే భర్తవి, దయాస్వరూపుడివి నువ్వు. నువ్వు దేవతలందరూ స్తోత్రం చేస్తూ ఉంటే వాళ్ళని అనుగ్రహిస్తావు. సర్వలోక శరణ్య, అన్ని లోకాలకి అందరికీ నువ్వే అభయం ఇవ్వాలి కదా. ఆ లోకాలలో వీడు కూడా ఒకడే కదా, వీడిని కూడా క్షమించు. పాపాత్ముల్ని క్షమించేవాడు నువ్వు కదా, అందుకే శరణు కోరుతున్నాను. వీడిలో తప్పు లేదు కాబట్టి వీడిని వదలమని నేను అనడం లేదు. వీడు పాపాత్ముడే, వధార్హుడే, కానీ ఇక్కడే ఉన్నదొక కిటుకు. మా తల్లిదండ్రులకు నువ్వంటే ఎంతో ఇష్టం. చాలా కాలం నుంచి నన్ను నీకిచ్చి పెళ్లి చేసి, నీకు కన్యాదానం చేసి, నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని, నిజంగా వరుడు నారాయణుడు మేము తరిస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళ చెవిని పడుతుంది, వాళ్ళు సంతోషిస్తారు. అమ్మయ్యా మేం భాగ్యవంతులమయ్యాం, అల్లుడయ్యాడు ముకుందుడు ఈశ్వరుడు అని సంతోషిస్తూ ఉంటారు. ఆ సమయంలో నువ్వు వీడిని చంపావనుకో, అయ్యో కృష్ణుడు అయ్యి అల్లుడయ్యాడని సంతోషించమా, లేక మా అబ్బాయిని మా అల్లుడే చంపాడు అని ఏడుస్తాం అంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వే ఆలోచించు, ఒక పక్కనేమో నీ వంటి వాడు అల్లుడవడం ఆనందం, అదే సమయంలో నువ్వు మా తల్లిదండ్రుల పెద్ద కొడుకును చంపావనుకో, అప్పుడు వాళ్ళు ఎంత ఏడుస్తారు. పుత్ర శోకం చాలా ప్రమాదకరమైనది. ఒక గొప్ప వ్యక్తి అల్లుడైనప్పటికీ అల్లుడి వల్ల పుత్రుడు మరణిస్తే తల్లిదండ్రులు ఈ అల్లుడి వల్ల వచ్చే ఆనందం కంటే పుత్ర శోకంతో కుమిలిపోతారు. శాశ్వతంగా మనస్సులో బాధ ఉండిపోతుంది. భగవంతుడు అనుకున్నాం మా పాలిటి దుర్మార్గుడయ్యాడు అంటారు. అది నీకు న్యాయమా? వాళ్ళ ఆనందం అంతా క్షణకాలంలో ఆవిరైపోయేలా చేస్తావా? ఇవన్నీ ఒక ఎత్తండి. ఆవిడ ఇంకా కొసమెరుపోటి గట్టిగా వేసింది తెలుసా, ఇప్పుడు మనకింకా పెళ్లి కాలేదు, నా ఇంటి పేరు మారలేదు, ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని చంపితే నాకు మైలు వస్తుంది, ముహూర్తం అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం అంది. ఈ చివరిది చాలా గొప్ప మాట. ఇప్పుడు నిజంగా కూడా కృష్ణుడు ఒక ముక్కలో చెప్పాలంటే ఆవిడ ప్రార్థన అంతా ఒక ఎత్తు. నిజంగా ఇప్పుడు అన్నగారిని చంపాడు అనుకోండి, వీడికి 12 రోజులు మైల, ముహూర్తం అయిపోతే మా అయ్యదారి పుష్కరాలు వస్తేనే ముహూర్తాలు, లేక నానయాత్ర పడుతుంటే ఇప్పుడు మైలు వచ్చిందంటే ఏడాది దాకా పెళ్ళి అవ్వకపోతే ఎలాగా. అందుకని ఈ విధంగా డగ్గుత్తికతో రకరకాల మాటలతో ఓ పక్కన జాలి గొలుపుతూ ఒక పక్కన వేడుకుంటూ ప్రార్థిస్తూ తెలివితేటలతో మాట్లాడుతూ ఉన్న ఆవిడ్ని చూచి, చెవుల మీదకి వేళ్లాడుతున్న ఆ జుట్టు వేణీ కలాపంతో ఆ జుట్టుముడితో అడుగుతూ ఉంటే, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆ కన్యాలలామాన్ని చూచి, కన్యా ఇంత ఏడవాలా, పెళ్లికి ముందు కాబోయే భార్య ఏదన్నా అడిగితే ఏ భర్తన్నా ఏదన్నా చేయకుండా ఉంటాడా అన్నాడు ఆయన. పెళ్లికి ముందు నిజంగానేనండి, పెళ్ళైన కొత్తలు పెళ్ళి ముందు కూడా ఏ అడిగితే చేస్తారు. ఓ ఏడాది పోయాక ఆ తర్వాత కూడా ఆ ముద్దు వచ్చట్టుంటే అప్పుడు చూడాలి. అందుకని కన్యాలలామంబు అండంలో ఎంత అందమైన చమత్కారమో, ఇంకా పెళ్లి గాని సుందరి మరి కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే ముందు ఆ భార్య యొక్క కోరిక ఎవడన్నా తీర్చకుండా ఉంటాడా. అందుకని మొక్కగానే రుక్మిణి నరకకుండా వెంటనే విడిచిపెట్టి, చూసావా బావా, నీవేనాడన్నా నీ చెల్లెల్ని ప్రేమించావో లేదో తెలియదు, ఆవిడ మనస్సులో ఎవరున్నారో తెలుసుకోలేదు, నీకు తోచిన సంబంధం నిశ్చయించుకొచ్చావు, కానీ ఆవిడ నిన్ను బ్రతకనివ్వమంటోంది. అదయ్యా ఆడవాళ్ళ గొప్పతనం, ఎకనైనా చెల్లెల్ని ఎలా ప్రేమించాలో ఆవిడ మనస్సులో ఏముందో తెలుసుకో. ఊరికే సంబంధం చూసాం, వాడు కోటీశ్వరుడు అవునా కదా అంటే ఉపయోగం లేదు అని, మరి నువ్వు నాకు 3 బాణం దెబ్బలు కొట్టావుగా, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వాలి రా అని తీసుకుపోయి ఆ రథం స్తంభానికి కట్టేసి ఈ కత్తి తీసి ఈ కత్తితోటి తలంతా గొరిగి 5 పిలకలు పెట్టాట, పంచశకలు, ఉపనయనానికి కూడా పెట్టలేదు వాడికి, చుట్టూతో 5 పిలకలు పెట్టి మిగతా గుండెంతా నున్నగా గొరికాడు, రూపాయి ఖర్చు లేకుండా. పోనీ అక్కడితో ఆగాడా, మూతి మీద మేసం సగం గీసేట సగం అట్టే పెట్టాట, గడ్డం ఏం చేసేట, గడ్డం గీసిన వైపు మేసం గీయకుండా మేసం గీసిన వైపు గడ్డం గీయకుండా సగం సగం గొరిగాడు. అంటే గడ్డం ఇటు తీస్తే ఇటట్టే పెట్టాడు, మేసమేమో ఇటు గీసి ఇటట్టే పెట్టాడు. ఇలాగ తల మూతి అన్నీ కూడా రేవులు వారగొరిగి కొంచెం కొంచెం అట్టే పెట్టి విరూపిని చేశాడు. అప్పుడు రుక్మి ఏడుస్తోంది. సరిగ్గా ఆ సమయానికి శత్రువుల్ని జయించి బలరాముడు అక్కడికి వచ్చాడు. ఆ బలరాముడి చూసి, ఏమిటిది కృష్ణ, పాపం బావగారికి ఇలాంటి సత్కారం చేయటం న్యాయమేనా, ఏదో మిగతా వాళ్ళని తన్నామంటే అర్థం ఉంది. తలమనక భీష్మనందను తలయును మూతియును గొర్రుగా తగవే బంధును తలయును మూతియు తర్రుగుట తల తర్రుగుట కంటే తుచ్చ తరము మహాత్మాగా. ఏదో ఆ బావగారు తప్పు చేస్తే బావా పో అని వదలాలి. అలా పొమ్మనక ఈ భీష్మకుమారుణ్ణి పెద్ద బావమరిదిని గడ్డం కింద బెల్లం పెట్టి కాశీయాత్రకు వెళ్లకుండా కన్యాదానానికి రమ్మని పిలిచేవాణ్ణి తలకాయ గొరగడం, అది కూడా పిలకలు పెట్టడం, మూతి మీద మీసం సగం గొరగడం, గడ్డం సగం తీయడం, ఇది న్యాయమా? అసలు బంధువులనిట ఇలా మీసము గడ్డము గొరగడం ఉన్నదే, అది తలకాయ తీసేయడం కంటే కూడా నీచం, తుచ్చతనము అన్నాడు పైగా. ఎందుకంటే తలకాయ తీసేస్తే పోయేది, ఇలా గొరక్కడ సుమా, ఇప్పుడు ఇంతకీ ఎవరిని పొగుడుతున్నాడో ఎవరిని తెప్పుతున్నాడో అసలు ఏమంటాడో తెలియలేదు. అసలే వీడి ఇవన్నీ పోయాయి ఏడుస్తుంటే తలకే ఉంచుకున్నట్ట. అప్పుడు ఆ గడ్డం కింద చేయబెట్టి బావమరిది బాధపడకో, బావా బావమరిదలు ఉన్నాక అతను సరదాలు ఉండాలి, ఇంటికి వెళ్ళాక 1 రూపాయి ఇస్తే పూర్తిగా నున్నగా క్షౌరం చేసి పెడతాడు ఎవడో, ఎంత నెలలలో మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది, మీసం ఎంత 15 రోజుల్లో వచ్చేస్తుంది, గడ్డమా పద్మాగర్ గారి పురాణం అలా శ్రద్ధగా కదలకుండా వింటే ఏడాదికి తిరిగి వచ్చేస్తుంది, నువ్వు నిశ్చింతగా పో అని విడిచిపెట్టేశాడు. బాధపడకు బాధపడకని గౌరవించి విడిచిపెట్టగానే ఇక్కడ రుక్మిణి మాత్రం, మా అన్నయ్య ఇలా గొరుగుతారా అని ఏడుస్తోంది ఇంకా పాపం. అందుకని ఆవిడ దగ్గరకు వచ్చాడు. అమ్మా ఎందుకు తల్లి ఇంత ఏడుస్తావు, ఈ దేహదారులు స్వతంత్రులు కారు, ఈశ్వరుడి చేతిలో జగత్తంతా నడుస్తోందని అంతా ఎరిగిందనివి, ఎవరిని ఎవరన్నా హింసించగలరా రక్షించగలరా, తోడం బుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణు నిగ్గాడం దోడకుమమ్మా, పూర్వభవకర్మాధీనమై పూర్వభవకర్మాధీనమై ప్రాణులన్ కీడు మేలును చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప, నీ తోడం బుట్టువు పూర్వకర్మ పరిభూతుండయ్యే చింతింపుమా. నీ తోడం బుట్టినటువంటి వాడిని కృష్ణుడు అవమానించాడని, తలగొరిగాడని, మూతి గొరిగాడని బాధపడి మా కృష్ణుడి మీద ద్వేషం పెట్టుకోకే, ఆయన ఎప్పుడు తప్పు పట్టుకోకు, పెళ్లికి ముందు భార్యాభర్తల మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే అవి శాశ్వతంగా ఉండిపోతాయి, ఇప్పుడే ఈ సంఘటన విడిచిపెట్టేయి, మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండండి, నేను పెద్దవాడిగా చెబుతున్నాను తల్లి, ఈ లోకంలో ఎవరిని ఎవరు శిక్షించగలరు, ఎవరిని ఎవరు రక్షించగలరు, ఎవరైనా తాను చేసిన కర్మను అనుభవించవలసిందే, ఈ లోకంలో శిక్షించేవాడు రక్షించేవాడు పరమాత్మ ఒక్కడే, నీ తోడబుట్టు తన పూర్వజన్మలో చేసిన పాపాన్ని ఈ రోజున శిక్షారూపంలో అనుభవించాడు, పుణ్యం చేస్తే ఆనంద రూపంలో అనుభవిస్తాడు, ఈ సుఖ దుఃఖాలు కర్మల వల్ల వస్తాయి, కర్మ వల్లే దుఃఖం, కర్మ వల్లే సుఖం, కర్మమే పదవినిస్తుంది, కాబట్టి బాధపడకు. అసలు ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా, అజ్ఞానం వల్ల వస్తుంది, అజ్ఞాన జమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము నీకున్ ప్రజ్ఞావతి కింతగునే అజ్ఞానుల భంగి భగవనం భోజముఖి. ఓ పద్మముఖి, అజ్ఞానం వల్ల ఏడుపు వస్తుంది, విజ్ఞానంతో ఆ ఏడుపుని విడిచిపెట్టాలి. నువ్వు ప్రజ్ఞావతివి, తెలివైన దానివి, ఏం చెయ్యాలో ఎరిగిన దానివి, చదువుకున్న దానివి, ఉపనిషత్తులు, వ్యాకరణాలు, సంస్కృతం అంతా ఎరిగిన దానివి, సంస్కారం కలిగిన దానివి, వేదాలు చదువుకున్న దానివి. వేదను విడిచిపెట్టు. అజ్ఞానిలా ఏడవకనగానే కన్నీళ్లు దుడుచుకుని రథం ఎక్కింది. ఈలోపు భటులు వెళ్ళిపోయారు, నగరం అంతా అలంకరించారు, పెద్ద పెద్ద తోరణాలు కట్టారు, కళ్ళాపులు దల్లారు, ముత్యాలతో ముగ్గులు వేశారు, పైన మేడల మీద నుంచి పువ్వులు పేలాలు గుచ్చుకుని ఉన్నారట. సరిగ్గా ఆ సమయానికి బలరామకృష్ణులు వచ్చారు. కృష్ణుడు రథంలో రుక్మిణీదేవితో కలిసి అడుగు పెట్టగానే పైనుంచి పూలవర్షం కురిపించారు ముత్తైదువులు, పేలాల వర్షం కురిపించారు, లడ్డూలతో కొట్టారు, పూర్వం మోదకాలతో కొట్టేవారు, అలా కొడితే శుభం అవుతుందని. అందుకని మంచి నేతి నేటి లడ్డూలు, మళ్ళీ కుళ్ళు లడ్డూలు కాకుండా నేతి లడ్డు, జీడిపప్పు లడ్డూలతో కొట్టారు. ఈ లడ్డూలు తక్కినాడు ప్రసాదంగా పుచ్చుకున్నారు. ఇంకా ముత్తైదువులు వచ్చారు, మంగళహారతులు పెట్టారు, ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళహారతి పట్టుకొచ్చారు. ఈలోపు మండపం సిద్ధం చేశారట. ఓ ఆకాశం అంతెత్తు పందిరి వేసేశారు, పందిరి అలంకరించారు. వీళ్ళు వచ్చారు, అన్నీ జరిగిపోయాలండి, గ్యారంటీగా కృష్ణుడు వస్తాడని తెలుసు కదా. అందుకని బ్రహ్మాండమైన మండపం ఏర్పాటు చేశారట. ఆ మండపంలో కూర్చుంటే చుట్టుపక్కల ఎన్ని యోజనములు వాళ్ళైనా కృష్ణుణ్ణి రుక్మిణిని చూడొచ్చు. అక్కడ మండపంలో కూర్చుని అందరి మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీలకర్ర బెల్లం పెట్టి ఆవిడ మెడలో తాళి కట్టి లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం కళ్యాణం చేస్తున్నాడు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్, శాశ్వతముగా తన కీర్తిని లోకంలో వ్యాపింపచేసిన కృష్ణుడు పెళ్లి కూడా లోకాల్లో శాశ్వతంగా నిలబడిపోయేలాగా పెళ్లి చేసుకున్నట. ఎవరిని? తన మనస్సును అపహరించింది ఆవిడ, నిజ చేతోహారిణి. ఆవిడ నిజంగా మనస్సును అపహరించిన మనోవల్లభ. మాన వైభవ గాంభీర్య విహారిణిన్, అసలు ఆవిడ ఉంటేనే మనకి అభిమానం, మనకి వైభవం. ఆవిడ లేకపోతే ఎవరన్నా గౌరవంతో బతకగలమా? మన గౌరవానికి మూల కారణం ఆవిడ. ఆవిడ ఉందంటే హాయిగా తలెత్తుకు బతుకుతాం, ఆవిడ లేకపోతే ఏడుస్తూ బతుకుతాం. అందుకే మానవైభవ గాంభీర్య విహారిణి, సకల సంపత్కారిణి, సకల సంపదలకి మూలకారిణి. సాధుబాంధవ సత్కారిణి, సాధువులందరినీ గౌరవించి వారిని బంధువులుగా భావించి సత్కరిస్తుంది ఆవిడ. పుణ్యచారిణి, ఆవిడ మన ఇంట్లో ఉండాలంటే పుణ్యం చెయ్యాలి, పుణ్యం వల్లే సంపదలు వస్తాయి. కాబట్టి పుణ్యములు ఉన్న చోట చెరించు తల్లి. మహాదారిద్ర్య సంహారిణిన్, భయంకర దారిద్ర్యాన్ని తొలగించే వరలక్ష్మి, శ్రావణ శుక్రవారపు మహాలక్ష్మి ఆ తల్లి. సువిభూషాంబరధారిణిన్, అనేక ఆభరణములు ధరించింది. గుణవతి చోడామణిన్, గుణవంతురాళ్లలో ఇంకంత గొప్ప స్త్రీ మరొకటి లేదు, సుగుణాల రాశి అటువంటి రుక్మిణిన్. ధ్రువకీర్తిన్ హరిపెండ్లి ఆడే, హరిపెండ్లికి కైకేయక కురుసృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందం బొందిరి ధరణీసులలోన గాఢ తాత్పర్యములన్. శ్రీకృష్ణుడి పెండి జరిగింది, ఆయన రుక్మిణిని తీసుకొచ్చాడని తెలియగానే కురుదేశస్థులు, సృంజయ దేశస్థులు, యాదవులు, విదర్భరాజుగారు, కుంతీదేవి కొడుకులైన పాండవులు వీళ్ళు పరమానందం పొందారట. అమ్మాయ, మా కృష్ణుడు ఆదిలక్ష్మి రుక్మిణిని తీసుకొచ్చాడు అని కానుకలు పంపారట. అందుకే ధరణీసులలో ఉన్న గాఢ తాత్పర్యములను, ఇంకా రాజులలో అంత ప్రేమ ఉన్నవాళ్ళు లేరు. ఎవరెవరు వాళ్ళు అనమాట? కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి నరేంద్రులు, వీరంతా పరమానందంతో కానుకలు పంపారు, రాలేకపోయారు గనక. హరి ఈ విధముగ రుక్మిణి అరుదుగా కొని తెచ్చి పెండ్లియాడుట దుష్కర కృత్యమనుచు రాజులు, వెరగందిరి రాజులు, రాజసుతులు దిక్కుల నల్లన్. ఒక్క కృష్ణుడు ఇంత సాహసంతో వెళ్ళాడు, ఆ తర్వాత ఎవరన్నా సాయం వస్తేది రావచ్చు, కానీ ఆయన ఒక్కడే ధైర్యంగా వెళ్ళి రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం ఉందే, ఇది అసాధారణ కృత్యం. ఈ లోకములో కృష్ణుడు తప్ప ఇలాంటి పని చేయలేరు. రుక్మిణి కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు. లోకశ్రేయస్సు కోసం ఆ దంపతులు ఆది దంపతులాగా పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ జీవాత్మలకి ప్రతీక, మరొక ఆయన పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మల అనుసంధానం లోక కళ్యాణము అని జగత్తులో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో పదే పదే వారికి నమస్కారాలు, కానుకలు పంపారు. ఓ పరీక్షిన్ నరేంద్ర, అన్నఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సొలుపుతున్న కృష్ణుదూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఓ పుణ్యాత్మ. ఎందుకు పుణ్యాత్మ అన్నాడు తెలుసు? ఇప్పటిదాకా మాట అలా పరీక్షిత్తుని రుక్మిణి కళ్యాణం విన్నాక ఇంకా పాపం ఎక్కడుంది? అందుకని అనఘా, మీరందరూ పుణ్యాత్ములే. అందుకని ఓ పుణ్యాత్ములారా అంటే, ఇప్పటిదాకా రుక్మిణీ కళ్యాణం విన్నావు కదా నాయన, అందువల్ల పరమ పుణ్యాత్ముడివి. ఆదిలక్ష్మీదేవి అయిన రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని తన మందిర ప్రవేశం చేశాడు ఆయన. దాంతో ఆయనని చూచి పట్టణంలో ప్రజలంతా ఉల్లసిల్లారు, సంతోషం పొందారు, ప్రీతి పొందారు, భయం తొలగిపోయింది వారికి. లోపలికెడుతున్నప్పుడు ముత్తైదువులంతా వచ్చి పేరు చెప్పన్నారట పాప రుక్మిణీదేవిని. ముందు కృష్ణుడు చెప్పమంటే కృష్ణుడిగా ఉంది, మగాడు కదా, నేను రుక్మిణి వచ్చామని టింగం లోపలికి అడుగు పెట్టాడు. కానీ ఇవిడికేమో సిగ్గు, మాయదారు కూడా ఇది ఒకటి ఉంటుంది ఆడవాళ్ళకి సిగ్గని, అందుకని ఆవిడ చెప్పట్లేదు. పేరు చెప్పకపోతే లోపలికి వదలం అన్నారట. పేరు చెప్పాల్సిందే చెప్పాల్సిందే, కృష్ణుడు నేను వచ్చాం అందుట, నోట్లోంచి మాట రాదు. అందుకని ఆ గట్టిగా చెప్పకపోతే వదలమన్నారట. అతి కష్టం మీద కృష్ణుడు నేను వచ్చాం అందుట, అమ్మా కాస్త గట్టిగా పలకమ్మా, నోట్లో ముత్యాలు రాలిపోమన్నారట. ఇంతలో ఒకళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ బొగ్గ మీద చొక్కెట్టారట ఆవిడకి. ఓ చొక్క ఎందుకు పెట్టారు అని అందరికి అనుమానం వచ్చింది. మంచి బంగారపు రంగులో మెలిగిపోతున్న ఈవిడ లోపలికి వస్తూ ఉంటే బొగ్గ మీద నల్లని పుట్టుమచ్చలాగా చొక్కెందుకు పెట్టారు అంటే, అప్పుడు వాళ్ళలో వాళ్ళు చెరికెత్తలు అన్నారట, చక్కని బొగ్గను చొక్కెందులకే చందమామలో నల్లుపున్నందులకే చిన్నదానికి ఆ సిగ్గెందులకే మనసులో నమరులున్నందులకే. అంత చక్కని బుగ్గ మీద చొక్కెందుకంటే దిష్టి తగులుతుంది లేకపోతే, అందుకని దిష్టి చొక్క పెట్టాం. చందమామకి ఒక చొక్క ఉండాలిగా నలుపు, చందమామలో కళంకం. ఈ ముఖచంద్ర మండలంలో ఆ మాత్రం ఉండకపోతే అమ్మో వచ్చిన జనాలంతా కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారమ్మా, ఆ దృష్టి దోషం ఆవిడికి తగిలేను అందుకని చొక్క పెట్టామన్నారు కొందరు. మరి ఆవిడ చీటికి మటికి తలకాయ ఉంచుకుంటుంది ఏమిటి అంటే, ఆ సిగ్గు ఎందుకుంటుందో తెలుసా, భర్త మీద నిజంగా ప్రేమ ఉన్న స్త్రీకి సిగ్గు వస్తుంది అండి, నేను చెప్పలేదు అందులో చెప్పారు. అందుకని మనసులోన మరులున్నందులకి ప్రేమ ఎక్కువైపోయి తలకాయలో ఉంచుకున్నదట. ఈ విధంగా వాళ్ళని ఎన్నో ఆటలాడించారు. ఆఖరిగా ఓ తమాషా చేశారటండి, అరుంధతి నక్షత్రాన్ని చూపించాలట రుక్మిణీదేవికి. అరుంధతి నక్షత్రాన్ని చూపించాలంటే అది పట్టపగలు. ఆ సమయంలో వశిష్ఠుడు అరుంధతి నిజంగా వచ్చి అక్కడ నిలబడ్డారు, ఇక వేరే ఇబ్బంది లేదు. అరుంధతి వచ్చి ఇదిగో నేనే అన్నదట. అసలు పుణ్యాత్ములకి అరుంధతి వశిష్ఠులు డైరెక్ట్గా దిగి వస్తారనమాట. మన పోటీ వాళ్ళం అయితే ఈ పురోహితులు అదిగో అరుంధతి అంటారు. ఈ దిక్మాల పెళ్లి అయిన కొత్తలు ఏంటంటే పులకింతలు ఎక్కువ ఉంటాయి, అందుకని అంటారు. కానీ వీళ్ళకి ఏం కనబడదు. ఈ మొదట్లో ఉన్న పులకింత వల్ల, ఆనందం వల్ల, ఈ స్పరిశ సుఖం వల్ల సరిగ్గా చూడరు. సరిగ్గా చూస్తే మాత్రం జీవితంలో విడిపోరు, తగాదారాదట. కానీ అదృష్టవశాత్తు నిజంగా అరుంధతిని వాళ్ళు చూశారు. ఇప్పుడు ఓ పానకం బింది పట్టుకొచ్చి అందులో ఉంగరం వేసి చెయ్యెట్టి తీయండి అన్నారట. నిజంగానే ముందు కృష్ణుడికి దక్కింది ఉంగరం, కానీ ఆయన ఏం చేశాడు అన్నట్ట, ఆవిడ గిల్లు గిల్లిందిట. ఆవిడ గిల్లగానే చేతిలోకి వదిలేశాట. రుక్మిణికే ఇచ్చాడు, 3 సార్లు రుక్మిణే రిగ్గింది. నిజానికి ఎప్పుడు కృష్ణుడే పట్టుకునేవాడు ఉంగరం, ఆవిడకి ఇచ్చేవట. భార్యాభర్తలో నేను కూడా అంతే, ఆవిడకి ఇచ్చేసే ఉంగరం. అందుకని నాకు ఈ కథ గుర్తుకొచ్చింది అన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ముమ్మారా ఉంగరం వేయగానే, మీరు కూడా తీసే ఉంటారు కదా, ఎవరన్నా అలా తీసిన వాళ్ళు ఉంటే ఒకసారి చేస్తండి. ఇవి ఒక్కళ్ళు ఎత్తట్లేదు ఏంటండరా, ఇప్పుడు ఈ వయస్సులో సిగ్గు ఏంటి, పురుష అండి, పర్వాలేదు. ఎందుకు చెప్తానంటే సహజంగా బిందులో ఉంగరం వేయించి భార్యాభర్తలుగా తీస్తారు ఇలాగా. ఆ తీయించినప్పుడు ఎప్పుడు కృష్ణుడిగా దొరికేదిట. 3 మార్లు కృష్ణుడు ఆవిడ చేతిలో పెట్టి నేను ఓడిపోయాను వచ్చానివాట. జీవాత్మ చేతిలో పరమాత్మ ఓడిపోవాలనే కోరతాడు. అంచేత ఇక్కడ ఎవరికైనా పెళ్ళి అవ్వకపోతే భవిష్యత్తు ముసలాడు మీకు కదా మురళి గారు, పడుచు వాళ్ళుంటే ఇది నేర్చుకోవాలి. కృష్ణుడు తన భార్యకు అలా ఇచ్చి ఆవిడ్ని జీవితంలో విజయం పొందమన్నాడు. తద్వారా జీవులను ఉద్ధరించడం పరమాత్మ లక్షణం అని అంగుళీయకమిచ్చి మహాశోభతో భవన ప్రవేశము చేసి లోకాన్ని, ద్వారకని పవిత్రం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఇది పరమ పవిత్రమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టం. ఇది విన్నవాడి జీవితంలో శ్రద్ధగా విన్నవాడికి ఎప్పుడూ దారిద్ర్యం రాదు. రేపు రుక్మిణీదేవికి కొడుకు పుడతాడు. సత్యభామ వంటి ఇంకా మిగతా 7 పెళ్ళిళ్ళు, నరకాసురవధ ఘట్టాలు వస్తాయి. 6/20 రండి. చూసారా, ఇంకా కేవలం 5 రోజులు, బుధ, గురు, శుక్ర, శని, ఆది. ఈ 5 రోజులు కూడా సంపూర్ణముగా భాగవతం విని తరించండి అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో.